ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవిత విధానము. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకును. ఎందుకంటే బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమంది లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరమైన సాధనము. ఇందులో వ్యయప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితాన్ని పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యం చేయకుండా మన దేహేంద్రియాలలో పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషాన్ని ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను. ఇతర దేవతలంతా ఉత్తభ్రమ. గురు ఒకడే దేవుడు. సద్గురువు చరణాలను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టాన్ని బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయ మీమాంసాది షడ్దర్శనములను చదువుకని లేదు. మన జీవితమని ఓడకు సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టముల చింతలతో కూడిన సంసారమనే సాగరాన్ని మనం సులభంగా దాటగలము. సముద్రములు నదులు దాటినప్పుడు మనం ఓడ నడిపేవానియందు నమ్మకం ఉంచినట్లు సంసారమనే సాగరాన్ని దాటుటకు సద్గురువనే సరంగుపై పూర్తి నమ్మకాన్ని ఉంచవలను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానాన్ని, శాశ్వతానందాన్ని ప్రసాదించును. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవాలు మొదలగునవి చెప్పాను. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించారు, ఎలాగ జీవించారు, ఎలా శయనించారు, భక్తులకు ఎలా బోధించేవారు మొదలగునవి చెప్పుదాం. బాబా వారి శయన లీల. మొట్టమొదట బాబా ఎచట పండుకొని చుండునో, ఎలా పడుకొని చుండునో చూద్దాం. ఒకసారి నానాసాహెబ్ డెంగలే సుమారు 4 మూరల పొడవు, ఒక జానెడు మాత్రమే వెడల్పు గల ఒక కర్ర బల్లను బాబాకు పడకకొని తెచ్చారు. ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలాలకు ఉయ్యాల వలె వేలాడినట్లు చినికిన పాత గుడ్డపీలకులతో కట్టి దానిపై పడుకునేవారు. గుడ్డపీలకులు పలుచునవి, ఏమాత్రమూ బలమైనవి కావు. అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయటమే గగనము. ఇంక బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎలా భరించుచుండేవి అనేది ఆశ్చర్య వినోదాలకు హేతువయ్యను. ఆ పాత గుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుతా నిజంగా బాబా లీలే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలలయందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతా దీపాలు వెలిగించుచుండివి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహువగు బాబా పండుకొనడానికే స్థలం చాలనప్పుడు దీపాలు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యాన్ని దేవతలు సహితం చూసి తీరాల్సింది. ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కేవారు, ఎలా దిగేవారు అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేది. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కడం, దిగటం గమనించుటకై కనిపెట్టుకుని ఉండేవారు. కాని బాబా ఎవ్వరికీ ఆ వైనం అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూడ్డానికి జనులు గుంపులు గుంపులుగా దుమిగూడుతుంటే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేశారు. అష్టసిద్ధులు బాబా అధీనములు. బాబా వానిని అపేక్షించలేదు. వాని కొరకు ఏ అభ్యాసాలు చేయలేదు. వారి పరిపూర్ణులు గనక సహజంగానే అవి వారికి సిద్ధించను. బ్రహ్మము యొక్క సగుణావతారం. సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో కనిపించినను వారు సర్వ హృదయాంతరస్థులు. అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహులు అయినప్పటికీ బాహ్యమున లోకహితము కోరువానిగా కనిపించేవారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతో తాపత్రయం పడేవారి వలె కనిపించేవారు. వారి అంతరంగము శాంతికి ఉనికిపట్టైనను బయటికి చంచల మనస్సుని వలె కనిపించేవారు. లోపల పరబ్రహ్మ స్థితి అందున్నప్పటికీ బయటకు దయ్యం వలె నటించేవారు. లోపల అద్వైతి అయినను బయటికి ప్రపంచమందు తగులుకొనిన వాని వలె కనిపించేవారు. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూసేవారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసిరేవారు. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టేవారు, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ, శాంతంతోనూ, ఓరినితోనూ, సంయమముతోనూ వ్యవహరించేవారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యాన్ని చూపేవారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా ఉండేవారు. వారెక్కడికో ప్రయాణాలకు చేసేవారు కాదు. చిన్న చేతికర్ర అంటే కటకాయే వారు సదా ధరించే దండం. చింతారహితులై ఎప్పుడూ శాంతముగా ఉండేవారు. సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లెక్క పెట్టక భిక్షాటనము చే నిరాడంబరులై జీవించేవారు. అట్టి పావన జీవునులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అని అనేవారు. భక్తులయందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారు ఉనికిపట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది, ఆత్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతా ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వాన్ని గ్రహించలేక వారిలో ఒక సామాన్య మానవుగా నిలిచిన వారు నిజంగా దురదృష్టవంతులు. సిరిడిలో బాబా నివాసము వారి జన్మతేది. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మతేదీ కానీ ఎవరికీ తెలియదు. వారు సిరిడిలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చు. బాబా 16 ఏండ్ల ప్రాయమున సిరిడి వచ్చి 3 సంవత్సరాలు అచ్చట ఉన్నారు. హఠాత్తుగా అచ్చటి నుండి అదృశ్యమై కొంతకాలం పిమ్మట నైజాము రాజ్యంలోని ఔరంగాబాదుకు సమీపాన కనిపించారు. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటీలు పెండ్లి గుంపుతో సిరిడి చేరారు. అప్పటి నుండి 60 సంవత్సరములు సిరిడి వదలక అచ్చటనే ఉండి 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందారు. దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సర ప్రాంతమందు జన్మించి ఉండవచ్చని మనం భావించవచ్చు. బాబా లక్ష్యము వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాసను యోగి పుంగవుడు వర్ధిల్లిన గోబ్రాహ్మణులను మహమ్మద్దీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించారు. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మద్దీయులకు తిరిగి వైరం ప్రబలింది. వారి మధ్య సమైక్య భావాన్ని నెలకొల్పుటకే సాయిబాబా అవతరించారు. ఎల్లప్పుడూ వారు చెప్పెడిస్తారు, హిందువుల దైవమగు శ్రీరాముడు, మహమ్మద్దీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అలాంటప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందుకు? ఓ అజ్ఞానులారా, చేతులు చేతులు కలిపి 2 జాతులను కలిసి నిలిచి ఉండుడు. బుద్ధితో ప్రవర్తించండి, జాతీయ ఐకమత్యాన్ని సమకూర్చుకునండి. వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు. అందుచే వివాదాన్ని విడవండి, ఇతరులతో పోటీ పడకండి. మీ యొక్క వృద్ధిని మేలును చూసుకోండి. భగవంతుడు మిమ్మల్ని రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షానికి మార్గాలు. వీటిలో ఏదైనా అవలంబించి మోక్షాన్ని సంపాదించలేకపోతే మీ జీవితం వ్యర్థం. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యపకారం చేయకండి. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగితే ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయండి. సంగ్రహముగా ఇదే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనం. సాయిబాబా సద్గురువు. గురువులు అని చెప్పుకుని తిరిగేవారు అనేకులు కలరు. వారు ఇంటింటికి తిరుగుచూ వీణ చిరతలు చేత కట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరాన్ని చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రాలు ఊది వారి నుండి ధనం లాగెదరు. పవిత్ర మార్గాన్ని మతాన్ని బోధించదవని చెప్తారు. కాని మతం అంటే ఏమిటో వారికే తెలియదు. స్వయంగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనాన్ని ఎన్నడూ ప్రదర్శించవలని అనుకోలేదు. వారికి దేహాభిమానము ఏమాత్రమూ లేకుండెను. కాని భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది. నియత గురువులని అనియత గురువులని గురువులు 2 విధాలు. నియత గురువులు అంటే నియమింపబడిన వారు. అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహా ఇచ్చి మన అంతరంగమున ఉన్న సుగుణమును బుద్ధి చేసి మోక్ష మార్గాన్ని తృప్తిచట్లు చేసేవారు. నియత గురువులు సహవాసము నీవు నేనను ద్వంద్వ భావాన్ని పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వమసీయగునట్లు చేయను. సర్వవిధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు కలరు. అని మనల్ని ఎవరైతే సహజ స్థితి యందు నిలిచేటట్లు చేసి మనల్ని ప్రపంచపటి ఉనికికి అతీతముగా తీసుకుని వెళ్తారో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతం. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలన్నిటినీ చెప్పేవారు. ప్రతి జీవియందు బాబా దైవత్వాన్ని చూసేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానములే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తి భవించాయి. వారు దుర్మార్గుల అవసరాలు కూడా తీర్చేవారు. కలిమిలేములు వారికి సమానం. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహదేహాదులందు అభిమానము లేదు. శరీరధారుల వారి కనిపించినను వారు నిజానికి నిశరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవంతుని వలె పూజించిన శిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నా త్రాగుచున్నా తమ దొడ్లలో పొలాలలో పనిచేసుకున్నా వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకుని సాయి మహిమను కీర్తించేవారు. సాయి తప్ప ఇంకొక దైవాన్ని వారు ఎరిగి ఉండలేదు. శిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యాన్ని వర్ణించటకు మాటలు చాలు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకుని పాడుకునేవారు. వారికి అక్షర జ్ఞానం శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వం కనిపించేది. యథార్థమైన కవిత్వము పాండిత్యం వల్ల రాదు, అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావం నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విభుదులైన శ్రోతులు ఆస్వాదించగలవు. ఈ పల్లె పదాలన్నీ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీటిని శ్రీ సాయిలీలా పత్రికలోనూ లేదా పుస్తక రూపంగానో ప్రకటించినా ఎంతో బాగుంటుంది. బాబావారి అనుకువ. భగవంతునికి 6 లక్షణాలు కలవు: కీర్తి, ధనము, అభిమానం లేకపోవుట, జ్ఞానము, మహిమ, ఔదార్యము. ఈ గుణాలన్నీ బాబాలో ఉండవు. భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవత్ తత్వమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహము అద్భుతాలు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహత్యమును తెలుసుకొనగలిగే శక్తి ఎవరికి కలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరుగుచుండును. ఒక ఉదాహరణ. బాబా మిక్కిలి అనుకువతో ఇలా అన్నవారు: బానిసలకు బానిసనవిని నీకు రుణగ్రస్తుడిని. నీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. నీ పాదాలు దర్శించుట నా భాగ్యం. నీ అశుద్ధములో నేనొక పొరుగును. అలా అవుట వలన నీ ధన్యుడు. నేను వారి అనుకువ. బాబా యొక్క ఈ వాక్యాలను ప్రచురించట ద్వారా బాబాను కించపరిచితిని అని ఎవరైనా అనుకునొచ్చు. ఈయన అపరాధానికి బాబాను క్షమాపణ కోరదు. తత్పాప పరిహారార్థమై బాబా నామజపం చేసేదిన. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయాలు అనుభవించువాను వలె కనిపించినప్పటికీ ఇంద్రియానుభూతులలో వారికి ఏమాత్రమూ అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచాన్ని చూసేటట్టు కనిపించినను వారికి దాని యందు ఏమాత్రమూ ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారం లేకుండేది. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారాలు శాంతించి స్వాస్థ్యము చెందని విశ్రాంతి ధామము. అంతెందుకు వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీన్ని వివరించుటకు ఒక ఉదాహరణం నానావళి. శిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండేవారు. అతని పేరు నానావళి. అతడు బాబా విషయాలను, పనులను చక్కపెట్టుచుండేవారు. ఒకనాడు అతడు బాబా వద్దకు వెళ్లి బాబాను వారి గద్దె అంటే ఆసనం నుండి లేవవలసినదని, దానిపై తాను కూర్చుంటానని, తనకు బుద్ధి పుట్టిందని చెప్పాడు. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసి నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోమన్నారు. బాబా తన గద్దెపై కూర్చున్నారు. నానావళి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్లిపోయింది. తన గద్దె మీద నుంచి దిగిపోమన్నా దానిపై ఇంకొకరు కూర్చున్నా బాబా ఎట్టి అసంతృష్టి వెలబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా ప్రేమించాడంటే అతడు బాబా మహాసమాధి చెందిన 13వ రోజే దేహత్యాగం చేశాడు. మహాత్ముల కథా శ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతను కలవారని తెలియవచ్చును. వారు చేసేదంతా తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు కానీ, యోగాభ్యాసనములు కానీ, మంత్రోపదేశాలు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను పక్కకు పెట్టి సాయి సాయి అనే నామాన్ని మాత్రం నెత్తి అందించుకునమనేవారు. అలా చేసినచో వారు సర్వబంధాల నుండి విముక్తులై స్వాతంత్రాన్ని పొందుదరని చెప్పారు. పంచాగ్నుల నడుమ కూర్చునుట, యాగములు చేయుట, మంత్రజపం చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలు పడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించటమే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి వచ్చించో దానినే చింతించుచుండును. గురువుని జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనాన్ని వైభవాన్ని శ్రద్ధగా వినండి. ఇదియే వారిని జ్ఞప్తి అందించుకునడానికి సహజమైన మార్గము. ఇదే వారి పూజయో కీర్తనము. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైంది కాదు. ఇది నిత్య సులభ సాధ్యమైంది. వారి కథలు సంసారమునందు గల భయములన్నింటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకుని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణం చేయండి, వాటిని మననం చేయండి, వాటిలోని సారాంశాన్ని జీర్ణించుకోండి. ఇంత మాత్రం చేస్తే బ్రాహ్మణులే కాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణాల వారు కూడా పవిత్రులవుతారు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్న మీ మనస్సును సాయిబాబాకు అర్పించండి. వారి కథలు వినండి, వారు తప్పక మనల్ని అనుగ్రహించగలుగుతారు. ఇది నిక్కిలి సులభోపాయం. అయినచో మరి దీన్ని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణం ఏంటంటే భగవంతుని కృపాకటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును. మహాత్ముల కథలు వినుట అనక వారి సాంగత్యం చేయుటనే. మహాత్ముల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారాన్ని దేహాభిమానాన్ని నశింపచేయును. చావ పుట్టుకలనే బంధములను కూడా నశింపచేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య స్వరూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకుని పోయింది. విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానాన్ని తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖాలందు విరక్తి కలగచేసి పారమార్థిక మార్గమున నడుపును. నీకు భగవన్నామస్మరణము, పూజ, భక్తి వంటి ఇతర సాధనము లేవీ లేకపోయినా కేవలం హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించినచో చాలు. వారు మనల్ని భవసాగరం నుండి తరింపచేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించారు. ప్రపంచ పాపాలు తొలగచేయునట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవన్నని వాంఛించుచుండు. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదాలను ఆశ్రయించే భాగ్యం లభించింది. మసీదు గోడ కానుకుని ఊది మహాప్రసాదాన్ని తమ భక్తుల యోగక్షేమాలకై పంచిపెట్టు సుందర స్వరూపుడగు ఈ ప్రపంచం యొక్క అభావమును చింతించువాడును, సదా పూర్ణానందములో మునిగి ఉండువాడు సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ అధ్యాయాన్ని ముగించడం. 10వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతి.